ఏం జరుగుతుంది? అక్మర్ కు గుండె ఆగినట్టు అయిపోయింది. మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్. మనం వింటున్నాం నాన్న కథ చెప్పవా. రేయాన్ష్, మరి అక్మర్ చూసిండు అక్కడ పోయిండు. వెళ్ళగానే అక్మర్ కు గుండె ఆగిపోయినట్టు అయింది. అతను వెర్రివాడిలాగా అయిపోయి తన ప్రియురాల్ని ఆలోచిస్తూ, ఆమె గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, పిలుస్తున్నాడు, అన్ని దిక్కుల పరిగెత్తిండు. కానీ ఈ ఆవేశం కాస్త అణిగాక అతని బుద్ధి తిరిగి పనిచేయసాగింది. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది, షాక్ షేక్ అయిపోయాడు. రాజకుమార్తె నహార్ గుర్రం పైన ఎటైనా వెళ్ళి ఉంటుందా అని అతనికి అనుమానం కలిగింది. కానీ ఆమె ఒక కీలుగుర్రం కిటుకు తెలియదు, అతను చెప్పలేదు. నహర్ గుర్రాన్ని తీసుకొని వెళ్ళి ఉండదు. సిద్ధుడే పగ కొద్దీ ఆ గుర్రాన్ని రాజకుమార్తెను తీసుకొని పారిపోయి ఉంటాడు అనుకున్నాడు అక్మర్. ఈ అనుమానం తగలగానే అతను ఉద్యాన పాలకుల వద్దకు వెళ్ళి, ఈ ఉద్యానంలోకి మరెవరైనా వచ్చారా, నిజం చెప్పండి, లేకపోతే మీ ప్రాణాలు తోడేస్తాను అన్నాడు. ఉద్యాన పాలకులు భయపడుతూ, మరెవరూ రాలేదు మహారాజా, ఏవో మూలికలు కావాలని సిద్ధుడు మాత్రం వచ్చాడు, ఆయన తిరిగి బయటకు వెళ్ళిపోలేదు, ఉద్యానంలోనే ఎక్కడో ఉండి ఉంటాడు అన్నారు. అక్మర్ భయపడినదంతా జరిగింది. సిద్ధుడు పగ తీర్చుకున్నాడు. పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ రాజకుమారుడు ఉద్యానం కేసి వచ్చే ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళి తన తండ్రితో జరిగిన సంగతి చెప్పాడు. నాన్న, ఈ సైనికులనందరినీ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళు, ఈ మోసం అంతు తేల్చిన దాకా నేనింటికి రాను అన్నాడు అతను తండ్రితో. చక్రవర్తి కళ్ళనీళ్లు పర్యంతమయ్యాడు. తన ఏకైక పుత్రుడు ఇంతటి ఘోర శపథం పూనటం ఆయనకు చాలా బాధ కలిగించింది. వృధాగా ఎందుకు శ్రమ పడతావు నాయన, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోయేది, నీ కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుకొని నాతో ఇంటికి వచ్చాయి, నీకు కావాలంటే ప్రపంచంలో గల ఏ రాజకుమార్తెనైనా తెచ్చిస్తాను, నహార్ కోసం అంతగా విచారించకు అన్నాడాయన కొడుకుతో. కానీ ఈ మాటలు అక్మార్ చెవికెక్కలేదు. అతను తొందరగా తన తండ్రికి వేడుకోలు చెప్పి తానెక్కి ఉన్న గుర్రం మీద అతి వేగంగా వెళ్ళిపోయాడు. చక్రవర్తి కంటి వెంట కన్నీరు కార్చుతూ నిస్పృహతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత సంతోషపడ్డాడో అంత నిరాశ దుఃఖము ఆయనకు దాపరించాయి. ఆ రోజు ఉదయం వేళ మూలికలు ఏరుకుందామనే పర్షియా సిద్ధుడు ఆ ఉద్యానం ప్రవేశించాడు. కానీ లోపలికి రాగానే కస్తూరి, పూనుగు, జువ్వాది మొదలైన పరిమళాలు ఆయనకు తగిలాయి. సిద్ధుడు ఆశ్చర్యంతో ఆ వాసనలను బట్టి వెళ్ళి మంటపాన్ని చేరేసరికి అక్కడ ఆయనకు తాను తయారు చేసిన కీలుగుర్రం కనిపించింది. వెంటనే సిద్ధుడికి పంచ ప్రాణాలు లేచి వచ్చినట్టు అయింది. ఈ గుర్రాన్ని పోగొట్టుకున్న నాటి నుంచి ఆయన మనస్సుకు శాంతి లేదు, నిద్రాహారాలు లేవు. ఆయన దాన్ని పరీక్ష చేసి దాని కీళ్ళు యావత్తూ సరిగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. దాని మీద ఎక్కి వెళ్ళిపోదామనుకునే సరికి ఆయనకు ఒక ఆలోచన తట్టింది. రాజకుమారుడు ఈ గుర్రంపై ఇంకెవరినో తెచ్చి ఉంటాడు, వారిని ఈ మంటపంలో దించి వారి కాపలా కిందనే ఈ గుర్రాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఉంటాడు. ఆ మనిషి ఎవరో చూద్దాము అని సిద్ధుడు మంటపంలోకి ప్రవేశించేసరికి సూర్యుడిలాగా వెలిగిపోతూ అక్కడ ఉన్నటువంటి పరుపుపై పడుకొని ఉన్న రాజకుమార్తె నహార్ ఆయన కంటపడింది. ఆమె సామాన్యురాలు కాదని, గొప్ప పుట్టిన మనిషి అయి ఉంటుందని, ఆమెను ఆడంబరంగా నగరంలో ఊరేగించి తీసుకుపోయే ఉద్దేశంతోనే రాజకుమారుడు ఆమెను ఊరి బయట ఈ ఉద్యానవనంలో దించాడని ఆయన గ్రహించాడు. ఆయన రాజకుమార్తెను సమీపించి సలాము చేసి పలకరించాడు. నమస్కారం అమ్మా అని అన్నాడు. రాజకుమార్తె మెల్లగా కనురెప్పలు ఎత్తి సిద్ధుడి వైపు చూసి ఆయన వికార ఆకారం కంటపడేసరికి వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుంది. ఎవరు నువ్వు అని అడిగింది. మహారాణి, నేను రాజకుమారుడి నౌకరును. మా యజమాని మిమ్మల్ని ఇంకొక మంటపానికి చేర్చమన్నాడు, అది ఇంతకంటే కూడా బాగుంటుంది, అదీగాక నగరానికి అది ఇంతకన్నా దగ్గర. అసలు విషయం ఏమిటంటే, పెద్దరాణి గారికి ఒంట్లో అంత బాగలేదు, తమరిని తోడుకొని పోవటానికి వారు ఇంత దూరం రాలేరు అన్నాడు సిద్ధుడు మాయమాటలు చెబుతూ. ఇంతకు మీ యువరాజు గారేరి అన్నది రాజకుమార్తె. వారు చక్రవర్తి గారి వెంట ఉన్నారు, అందరూ కలిసి మేళతాళాలతో బాజా భజంత్రీలతో వచ్చి తమరిని తీసుకుపోతారు అన్నాడు సిద్ధుడు. అంతా బాగానే ఉంది గాని, యువరాజు గారు నీ వంటి అందవికారమైన మనిషిని పంపారేమిటి అన్నది రాజకుమార్తె. సిద్ధుడికి ఈ మాటలు శూలంగా తగిలి బాధ కలిగింది. కానీ ఆయన తన బాధను పైకి కనపడనివ్వక పాలిపోయిన తన ముఖమంతా ముడతలు పడేలాగా నవ్వుతూ, ఆ మాట నిజం మహారాణి, దివానంలో నాకన్నా అందంగా లేనివాడు, అందంగా అంటే అందవికారమైన మనిషి లేడు, అయినా నా సామర్థ్యం యువరాజు గారికి తెలుసు, త్వరలోనే తమకు కూడా తెలుస్తుంది. అప్పుడు నన్ను తమరు కూడా మెచ్చుకుంటారు. అందమైన నౌకర్లు ఎంతో మంది ఉన్నా వాళ్ళను పంపటం ఇష్టం లేకనే యువరాజు గారు నన్ను పంపారనుకోరాదా అన్నాడాయన. ఈ మాటతో రాజకుమార్తెకు ఆ ముసలివాడిపైన నమ్మకం కుదిరింది. ఆమె ఆ శయ్య మీద నుంచి లేచి నిలబడి, అంటే శయ్య అంటే బెడ్, నన్ను ఏమి ఎక్కించి తీసుకుపోతావు అని సిద్ధుని అడిగింది. ఇదిగో ఈ కీలుగుర్రం ఉన్నదిగా అన్నాడు సిద్ధుడు. నాకు దాని మీద స్వారీ చేయడం చేతకాదే అన్నదామె. నాకు తెలుసును, నా వెనక ఎక్కండి అంటూ సిద్ధుడు గుర్రం ఎక్కి కూర్చున్నాడు. రాజకుమార్తె ఆయన వెనక ఎక్కి కూర్చున్నది. ఆమెను తన నడుముకు భద్రంగా కట్టేసి సిద్ధుడు గుర్రాన్ని కదిలించే మీట నొక్కాడు. గుర్రం సూటిగా ఆకాశంలోకి లేచింది. కొద్ది క్షణాలలోనే నగరం కంటికి కనపడకుండా పోయింది. మీ యజమాని చెప్పినదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అని రాజకుమార్తె ముసలివాణ్ణి అడిగింది. నా యజమానా, నాకు యజమాని ఎవడు అన్నాడు సిద్ధుడు భయంకరమైనటువంటి కంఠంతో. యువరాజు గారు అన్నది రాజకుమార్తె. ఏ దేశపు యువరాజు, నువ్వు మాట్లాడేది రాజకుమారుడు అక్మర్ గాడి గురించా? వాడు ఒక వట్టి చెవట పనికి మాలిన వాజావాడు అన్నాడు సిద్ధుడు కోపంగా. ఏంటి నీ యజమానిని గురించి ఇలాగైనా మాట్లాడేది ముసలి పీనుగా అన్నది రాజకుమార్తె. వాడు నా యజమాని అంటావేమిటి, నేనెవరో నీకు తెలుసా అన్నాడు సిద్ధుడు. నువ్వు చెప్పిన మాటలు తప్ప నాకు వేరే ఏమీ తెలీదు అన్నది రాజకుమార్తె. అవన్నీ నిన్ను మోసం చేయడానికి, ఆ అక్మర్ గాడు నన్ను మోసం చేయడానికి ఆడిన అబద్ధాలు. నిన్ను కూడా మోసం చేస్తున్నాడు అక్మర్ గాడు. నేను కష్టపడి తయారు చేసిన ఈ గుర్రాన్ని వాడు కాజేసి నన్ను మహా ఏడిపించాడు. ఇక వాణ్ణి ఏడవని, ఏడిపించేసేదాకా నేను ఊరుకోను అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ఆ చెవట కన్నా నేను నిన్ను 1000 రెట్లు బాగా చూసుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు అంతులేని బట్టలు నగలు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, వేలకు వేలు నేను నీకు డబ్బిస్తాను, రాజాదిరాజులకు కూడా సాధ్యంగాని వైభవం నీకు జరిపిస్తాను అన్నాడు సిద్ధుడు. రాజకుమార్తె గుండె ఆగినంత పనైపోయింది. అయ్యో దేవుడా, నాకు ఈ దుర్గతి ఏమిటి, మొదట తల్లిదండ్రులకు దూరమై ఇప్పుడు నా ప్రియుడికి కూడా కాకుండా పోయానా అని కంటనీరు గార్చుతూ ఏడవసాగింది. సిద్ధుడు తన గుర్రాన్ని రూమ్ దేశానికి తీసుకుపోయి ఒక పచ్చని బయలులో దింపాడు. అక్కడ చక్కని సెలయేళ్లు పారుతున్నాయి. ఈ బయలు పక్కనే ఒక నగరం ఉన్నది, దాన్ని ఒక సుల్తాను పాలిస్తున్నాడు. గుర్రం బయలుతో దిగిన సమయానికే ఆ సుల్తాను అక్కడికి షికారుకు వచ్చాడు. గుర్రం నుంచి దిగినటువంటి మరుక్షణమే సుల్తాను భటులు సిద్ధుని చుట్టుముట్టి పట్టేశారు. వారు ఆయనను, రాజకుమార్తెను, కీరు గుర్రాన్ని తీసుకుపోయి సుల్తాను ఎదుట ఉంచారు. సుల్తాన్ సిద్ధుని రాజకుమార్తెను చూసి ఆశ్చర్యపోయాడు. ఒకే కంటితో లోకంలో కల్లా అందవికారమైన మగవాణ్ణి, అందగత్తైన ఆడదాన్ని చూసినట్టు సుల్తాన్కు దోచింది. ఏమమ్మా, కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టు నీ ముసలి ముచ్చకు ఎలా ముడిపెట్టారు అన్నాడు సుల్తాను రాజకుమార్తెతో. వీణెట్ల పెళ్లి చేసుకున్నావని అడుగుతున్నాడు. ఈమె నా బంధువురాలేండి, మాకు చాలా కాలం కిందటే వివాహమైంది అన్నాడు సిద్ధుడు. రాజకుమార్తె జవాబు చెప్పేలోగా, అన్ని వట్టిది బాబు, ఈ ముసలి పీనుగా ఎవడో నాకు అసలు తెలియదు. వీడు మంత్రగాడు, నన్ను మోసం చేసి బలత్కారంగా తెచ్చాడు, బలవంతంగా నన్ను తీసుకొచ్చిండు అని రాజకుమార్తె నిజం చెప్పేసింది. ఆ మాటలు విని రూమ్ సుల్తాన్ ముసలివాణ్ణి కొట్టమని భక్తులకు ఉత్తర్వులు ఇచ్చాడు. వాళ్ళు సిద్ధుణ్ణి కసితీరా కొట్టేసరికి సిద్ధుడికి చచ్చినంత పనైంది. ఆ తర్వాత సుల్తాను సిద్ధుణ్ణి, రాజకుమార్తెను, కీలుగుర్రాన్ని నగరానికి వెంట పెట్టుకుపోయి సిద్ధుణ్ణి ఒక చీకటి గదిలో బంధించి గుర్రాన్ని, రాజకుమార్తెను తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ కీలుగుర్రంలో ఉండే విశేషమేమిటో సుల్తానుకు ఏమీ తెలియదు. ఈ లోపల రాజకుమారుడు అక్మార్ గుర్రం మీద తన ప్రియురాలను వెతుకుతూ బయలుదేరి ఒక్కొక్క నగరమే చేరి అక్కడి వారిని, మీరు ఈ నగరంలో ఒక కీలుగుర్రాన్ని చూశారా అంటూ దాని శక్తులను వర్ణించసాగాడు. అతని ప్రశ్న విన్నవారు ఒక్కరు కూడా అతని మాటలు నమ్మలేదు. గుర్రమా, చెక్క గుర్రమా, అది గుర్తదా, పోవయ్యా పో, పిచ్చివాడిలా ఉన్నావేంటి అని అంటూ ఉండేవారు. ఇక అతడికి మతి చెడిందనుకొని అనుమానపడ్డారు కూడా. అక్మార్ రాజకుమారుడు ఇలా చాలా రోజులు ప్రయాణం చేసి సనానగరం చేరి అక్కడి ప్రజలను కూడా అదే విధంగా ప్రశ్నించాడు. సనానగర వాసులకు రాజకుమార్తె జాడగాని, కీలుగుర్రం జాడగాని తెలియకపోవటం అటుంచి రాజు రాణి తమ కుమార్తె కోసం బెంగపడి విచార సముద్రంలో మునిగి ఉన్నారని అతనికి తెలియవచ్చింది. అక్మార్ ఇక అక్కడ నిలపక ముందుకు సాగి, అంటే అక్కడ ఉండలేదుగా, మరికొంత కాలానికి మరొక నగరం చేరాడు. అక్కడ అతను దిగిన బసలోనే కొందరు వర్తకులు కూడా దిగారు, బిజినెస్ చేసుకునేవాళ్ళు. వారంతా కబుర్లు చెప్పుకునే సందర్భంలో ఒకడు, అయ్యా ఈ మధ్య నేను రూమ్ నగరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత విషయం విన్నాను. ఒకనాడు అక్కడి సుల్తాన్ గారు వేటకు వెళ్తే ఆయనకు ఒక ముసలివాడు, ఒక అందమైనటువంటి ఒక యువతి కనిపించారట. అంతకన్నా చిత్రమేమిటంటే వారి వెంట ఒక కొయ్యతోటి చేసినటువంటి గుర్రం ఉన్నది అంటూ చెప్పుకుపోయారు. ఆ కథ వింటున్న అక్మార్కు తాను వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అయిపోయింది. అతను వెంటనే రూమ్ నగరం ఎటువైపుగా ఉన్నది, అక్కడికి ఎంత దూరంలో ఉన్నది తెలుసుకొని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి ప్రయాణమయ్యాడు. అతను నగరం ప్రవేశించేటప్పుడు నగర ద్వారపాలకులు అతన్ని పట్టుకొని సుల్తాను ప్రశ్నించడానికి గాని సుల్తాన్ దగ్గరికి తీసుకుపోయినారు. నగరానికి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతారు వాళ్ళు. అడిగేసరికి ఈ పరదేశీయులు వేరే దేశం వాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళను సుల్తాను ప్రశ్నించడం ఆ నగరపు ఆచారం. అయితే ఆ రోజు అప్పటికే చాలా పొద్దుపై ఉండడం చేత సుల్తాన్ గారి దర్శనం మర్నాడు ఉదయానికి కానీ అతనికి దొరకలేదు. అందుచేత వారు అక్మార్ను ఆ రాత్రి జైల్లో ఉంచడానికి తీసుకుపోయారు. అయితే ఏ అపరాధము చెయ్యని ఆ యువకుడిని తెల్లవార్లు ఖైదులో ఉంచడం వారికే బాధ కలిగింది. వారు అతన్ని తమతో పాటు భోజనం చెయ్యమని ఆహ్వానించి భోజనానికి తీసుకెళ్లడానికి తీసుకెళ్ళినట్టు వేరే రూమ్కి తీసుకెళ్లేసరికి వాళ్ళు తమరో తాము కబుర్లు చెప్పుకోసాగారు. ఈ మధ్యలో ద్వారపాలకుల్లో ఒకడు రాజకుమారుడి వైపు తిరిగి, నువ్వు ఏ దేశం నుంచి వస్తున్నావు బాబు అని అడిగాడు. మాది పర్షియా అన్నాడు అక్మార్. ఈ మాట విని అందరూ నవ్వారు. మీ దేశం వాడే ఒకడు చీకటి కొట్లో ఉన్నాడు అబ్బా, వాడు ఏం బడాయిలు చెబుతాడని, అంత అబద్ధాలాడేవాడిని మేము ఎక్కడా చూడలేదు. నువ్వు కూడా అలాంటి వాడివి కావు కదా, పైపెచ్చు వాడు ఎంత వికారంగా ఉంటాడో చెప్పటానికే లేదు అన్నాడు ఒకడు. వాడేమి అబద్ధాలు చెప్పాడేమని అడిగాడు అక్మార్. ఒకటేమిటి, వాడు సిద్ధుడట, వైద్యం చేస్తాడట. మా సుల్తాన్ గారు ఒకనాడు షికారు వెళితే వారికి దారిలో ఈ ముసలివాడు ఒక అప్సరస లాంటి అమ్మాయి ఒక అద్భుతమైన కొయ్య గుర్రము దొరికింది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి లేదు. మా సుల్తాన్ గారు ఆమెను పెళ్లాడదామనుకొని కూడా అనుకుంటున్నారు, కానీ అంతలోనే ఆ పిల్లకు పిచ్చెత్తిపోయింది. ముసలాడు నిజంగా వైద్యం తెలిసిన వాడైతే ఆమెకు పిచ్చి నయం చేయాలి కదా, అది వాడి తరమా. సుల్తాన్ గారు ఎంతో మంది హేమాహేమిల చేత చికిత్స చేయించారు, ఎంతో డబ్బు కూడా చేశారు, కానీ ఆ పిచ్చి నయం కాకుండా ఉంది అన్నారు వాళ్ళు. ఇంతవరకు వ్యవహారం సవ్యంగానే నడిచింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని రాజకుమారుడు అక్మార్ తనలో తాను అనుకున్నాడు. పడుకునే వేళ అయ్యేసరికి కాపలా వాళ్ళు రాజకుమారుని ఖైదులో ఒక గదిలో పెట్టి దానికి జాగ్రత్తగా తాళం వేసి తమ దారిన తాము వెళ్లి పడుకున్నారు. అక్మార్కు నిద్ర పట్టలేదు. చీకటి కొట్టులో బంధించున్న సిద్ధుడు మూలుగుతూ తనలో తాను పర్షియా దేశ భాషలో మాట్లాడుకుంటూ ఉండడం అతనికి వినిపించింది. ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను వేసిన పాచిక ఒకటి పారకపాయనే, చెయ్యి చిక్కిన పిట్ట దక్కకపాయనే అని ముసలివాడు అంటున్నాడు. అక్మార్ సిద్ధుని గుర్తించి, అదృష్టహీనుడి నువ్వు ఒక్కడివైతే, నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా, ఎందుకు ఆ ఏడుపు అన్నాడు తమ భాషలో. ఈ మాటలు విని సిద్ధుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆ మాట్లాడినది అక్మార్ అని వాడు గ్రహించలేదు. అందుచేత తాను వేసిన ఎత్తు, అది విఫలమైన విధానము అతనికి సిద్ధుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. తెల్లవార్లు ఆ ఇద్దరు మంచి స్నేహితుల్లాగా వాళ్ళ భాష పర్షియా భాషలో మాట్లాడుకుంటున్నారు. మరి తర్వాత ఈ ముసలోడు ఆ సిద్ధుడు అది అప్పటి వరకు మాట్లాడింది అక్మార్తోనేనా కాదా అనేటువంటిది తెలుసుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.